భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. యోగము, త్యాగము, తపస్సు, ధ్యానము మోక్షానికి మార్గాలు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షాన్ని సంపాదించనిచో మీ జీవితం వ్యర్థం. ఎవరైనా మీకు కీడు చేసినచో తిరిగి కీడు చేయకండి. వారి వారి కర్మ వారిని శిక్షిస్తుంది. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి. సంగ్రహంగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకుని తిరుగువారు అనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ చిరుతలు చేతపట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరము చాటుతారు. శిష్యుల చెవులలో మంత్రములు నూది వారి నుండి ధనము లాగుతారు. పవిత్ర మార్గమును మతమును బోధిస్తామని చెబుతారు. కాని మతమనగానేమో వారికే తెలియదు. స్వయంగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనము ఎన్నడూ ప్రదర్శించవలననుకోలేదు. వారికి దేహాభిమానము ఏమాత్రమూ లేదు. కాని భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది. నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధాలు. నియత గురువులనగా నియమింపబడిన వారు. అనియత గురువులనగా సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సుగుణాన్ని వృద్ధి చేసి మోక్ష మార్గాన్ని త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వభావాన్ని పోగొట్టి అంతరంగాన యోగాన్ని ప్రతిష్ఠించి తత్వమసేగునట్లు చేసేవారు. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు. కాని మనలను ఎవరైతే సహజ స్థితి యందు నిలుచునట్లు చేసి మనలను ప్రపంచపు ఉనికికి అతీతంగా తీసుకుని పోయెదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ చెప్పేవారు. ప్రతి జీవి యందు బాబా దైవత్వాన్ని చూసేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మార్గుల అవసరాలు కూడా తీర్చడివారు. కలిమి లేములు వారికి సమానము. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదుల యందు అభిమానం లేదు. శరీరధారుల వరే కనిపించినను వారు నిజంగా నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవానుని వలె పూజించిన శిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లోనో పొలములోనో పనిచేసుకున్నప్పుడు కూడా వారెల్లప్పుడూ సాయిని జ్ఞాపకం ఉంచుకుని సాయి మహిమను కీర్తించేవారు. సాయి తప్ప ఇంకొక దైవాన్ని వారు ఎరుగలేదు. శిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యాన్ని వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానంతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకునేవారు. వారికి అక్షరజ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం కనిపిస్తుంది. యథార్థమైన కవిత్వం పాండిత్యం వల్ల రాదు, అది అసలైన ప్రేమ వలన వెలువడుతోంది. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావం నుండి వెలువడుతుంది. అటువంటి సిసలైన కవిత్వాన్ని విభుదలైన శ్రోతలు ఆస్వాదించగలరు. బాబావారి అణుకవ. భగవంతునికి 6 లక్షణాలు గలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానము లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలో ఉన్నాయి. భక్తుల కొరకు మానవ రూపాన్న అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ అనుగ్రహము అద్భుతాలు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనుచున్నారు. వారి మహాత్మత్యాన్ని తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా భయపడుతుంది. బాబా మిక్కిరి అణుకువతో ఒక్కొక్కప్పుడు ఇట్లనేవారు. బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అణుకవ? బాబా యొక్క ఈ వాక్యాలను ప్రకటించుట ద్వారా బాబాను కించపరిచితనని ఎవరైనా అనినచో ఈయన అపరాధానికి బాబాని క్షమాపణ కోరుతాను. తత్పాప పరిహారార్థమై బాబా నామజపాన్ని చేస్తాను. బాహ్యదృష్టికి బాబా ఇంద్రియ విషములు అనుభవించవాని వలె కనిపించినను ఇంద్రియానుభూతులలో వారికేమాత్రం అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవముల సృహయే వారికి లేదు. వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచాన్ని చూచినట్లు కనిపించినను వారికి దాని యందు ఏమాత్రం ఆసక్తి లేదు. కామమన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారం లేదు. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారాలు శాంతించి స్వస్థత చెందడి విశ్రాంతిధామమే సాయిబాబా. వేయేల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకొక ఉదాహరణము. సిరిడీలో విచిత్ర పురుషుడొకడుండేవాడు. అతని పేరు నానావలి. అతడు బాబా విషయములను, పనులను చక్కబెట్టేవాడు. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి, బాబాను వారి ఆశ్రమం నుండి లేవలసిందిగా, దానిపై తాను కూర్చుండవలనని బుద్ధి పుట్టిందని పలికాడు. వెంటనే బాబా పైకి లేచి నానావలిని ఆ ఆసనంపై కూర్చోమన్నాడు. నానావలి దానిపై కొంతసేపు కూర్చుని లేచి బాబాను తిరిగి కూర్చోమని బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. తనను లెమ్మన్నను, తిరిగి కూర్చోమన్నను బాబా ఇటువంటి అసంతుష్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావలి ఎంతగా ప్రేమించేవాడో భక్తులందరికీ తెలుసు. అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగం చేశాడు. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలత కలవారని చెప్పవచ్చు. వారు చేయునదంతయు తన భక్తుల మేలుకొరకే. వారు ఆసనములు గాని, యోగాభ్యాసాలు గాని, మంత్రోపదేశాలు గాని తన భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను పక్కన పెట్టి సాయి సాయి అను నామాన్ని మాత్రం జ్ఞాపకం ఉంచుకోమన్నారు. అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్రాన్ని పొందుతారని చెప్పారు. పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మంత్రజపం చేయుట, అష్టాంగ యోగాలు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనసు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికేదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని శ్రద్ధగా విన్నారు. ఇదియే వారిని జ్ఞాపకం ఉంచుకునుటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజ, కీర్తన. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనము వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయాలన్నీ పారద్రోలి పారమార్థిక మార్గానికి తీసుకుని పోతాయి. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణం చేయండి. వానినే మననం చేయండి. వాటిలో సారాంశాన్ని జీర్ణించుకోండి. ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ, శూద్రాది అన్ని వర్ణాల వారు కూడా పవిత్రులవుతారు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకుని ఉన్నను మీ మనస్సును సాయిబాబాకు అర్పించండి. వారి కథలను వినండి. వారు తప్పక మనలను అనుగ్రహించగారు. ఇది మిక్కిలి సులభోపాయము. అయినను మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమనగా, భగవంతుని కృపాకటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము, సుగమము అవుతుంది. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యం చేయడమే. మహాత్ముల సాంగత్యము చే కలుగు ప్రాముఖ్యత చాలా గొప్పది. అది మన అహంకారాన్ని, దేహాభిమానాన్ని నశింపచేస్తుంది. చావు పుట్టుకలనే బంధాలను కూడా నశింపజేస్తుంది. హృదయ గ్రంథులను తెగగొడుతుంది. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యానికి తీసుకుని పోతుంది. విషయ వ్యామోహములయందు మనకు గల అభిమానాన్ని తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలగజేసి పారమార్థిక మార్గానికి నడుపుతుంది. మీకు భగవన్నామ స్మరణము, పూజ, భక్తి వంటి ఇతర సాధనాలు ఏవియూ లేకపోయినను కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించినచో చాలు. వారు మనలను భవసాగరాన్నిండి తరింపజేస్తారు. మహాత్ములు అందుకొరకే అవతరిస్తారు. ప్రపంచంలోనే పాపాలను తొలగజేసి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలెనని వాంఛిస్తూ ఉంటాయి. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదాలను ఆశ్రయించు భాగ్యం లభించింది. మసీదు గోడ కానుకొని ఊదీ మహాప్రసాదాన్ని తన భక్తుల యోగక్షేమాలకై పంచిపెట్టే సుందర స్వరూపుడు, ఈ ప్రపంచం యొక్క అభావాన్ని చింతించేవాడు, సదా పూర్ణానందంలో మునిగియుండేవాడగు సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. 10వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయము. సగుణ బ్రహ్మస్వరూపమే శ్రీ సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధాలుగా అవతరించవచ్చు. ఒకటి నిర్గుణ స్వరూపము, రెండు సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపానికి ఆకారం లేదు, సగుణ స్వరూపానికి ఆకారం ఉంది. రెండును పరబ్రహ్మం యొక్క స్వరూపాలే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజిస్తారు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపాన్ని పూజించుట ఏ సులభమని కలదు, కావున దానిని అనుసరించవచ్చునని చెప్పారు. మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు, కావున సహజంగా భగవంతుని కూడా ఆకారంతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభం. కొంతకాలం వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మాన్ని పూజించనగాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమంగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీస్తుంది. విగ్రహము, యజ్ఞవేదక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము, ఈ ఏడును పూజనీయాలు. కాని సద్గురువు వీటన్నింటికంటే గొప్పవాడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనం ధ్యానించెదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు శాంతిధామం. వారి వాక్కుల యందు మనకు గల భక్తియే ఆసనంగా, మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పంగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడంటారు, కొందరు మహాభాగవతుడంటారు. కాని మాకు మాత్రం బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిచ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవానికి వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపార్థులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో ఆర్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నటలే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుతూ జగత్తుని పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మనియు, తన సజీవ ప్రతిమనియు, తానే వారినియు, వారే తానని తెలిపియున్నాడు. వర్ణింపనలివి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే శిరిడీలో సాయిబాబా రూపంగా అవతరించింది. శృతులు బ్రహ్మాన్ని ఆనంద స్వరూపంగా వర్ణిస్తున్నాయి. ఈ సంగతి గ్రంథాలయందు చదువుచున్నాం, కాని భక్తులు ఆ ఆనంద స్వరూపాన్ని శిరిడీలో అనుభవించారు. సర్వానికి ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించడి వారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకునుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ననుసరించి తనని పూజించుటకెట్టి అభ్యంతరము చెప్పలేదు. కొందరు చామరములతో, కొందరు విసనకరలతో విసిరేవారు, కొందరు సంగీత వాద్యాలను మ్రోగించేవారు, కొందరు వారికి ఆర్ఘ్య పాద్యాలను సమర్పించేవారు, కొందరు వారికి చందనము అత్తరు పూసేవారు, కొందరు తాంబూలాలు సమర్పించేవారు, కొందరు నైవేద్యాన్ని సమర్పించేవారు. శిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే ఉండేవారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వాన్ని ప్రతిరోజు అనుభవించేవారు. సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మన వినయపూర్వక సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుందాం. డాక్టర్ పండితుని పూజ. తాత్యాసాహెబ్ నోల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనానికి సిరిడీకి వచ్చాడు. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చున్నాడు. అతనిని దాదాభట్ కేల్కర వద్దకు పొమ్మని బాబా చెప్పారు. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు వెళ్ళాడు. దాదాభట్ అతన్ని సగౌరవంగా ఆహ్వానించాడు. బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పళ్ళెంతో దాదాభట్టు మసీదుకు వచ్చాడు. డాక్టర్ పండితు కూడా అతన్ని అనుసరించాడు. దాదాభట్టు బాబాని పూజించాడు. అంతకు మునుపెవ్వరూ బాబా నుదుటిపై చందనం పూయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠానికి చందనం పూసేవాడు. కానీ ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండితు దాదాభట్టు యొక్క పూజా పళ్ళిరము నుండి చందనము తీసుకుని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారంగా వ్రాశాడు. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా ఒక్క మాటైనా అనక ఊరుకున్నారు. ఆనాడు సాయంకాలం దాదాభట్టు బాబాను ఇట్లడిగారు. బాబా, మేమెవరమైనా మీ నుదుటిపై చందనము పూయదమ్మన్న నిరాకరింతురే. డాక్టర్ పండితు వ్రాయిగా ఈనాడు ఏల ఊరుకుంటిరి? అందులకు బాబా ప్రసన్నంగా ఇట్టు సమాధానమిచ్చారు. నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడనని, ఒక మహమ్మదీయుని పూజించడం ద్వారా తాను మైల పడిపోవదుననే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకుని అట్లు చేశాడు. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టివేసింది. అతనికి నేనిట్లు అడ్డు చెప్పగలను అన్నారు. దాదాభట్టు ఆ తర్వాత డాక్టర్ పండితును ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువుకు చేసినట్లుగా బాబా నుదుటపై త్రిపుండ్రాన్ని రాశానని అన్నారు. భక్తులు వారి వారి భావానుసారము తమని ఆరాధించుటకు బాబా సమ్మతించినా ఒక్కొక్కసారి మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యాల పళ్ళ్యాన్ని విసిరివేయుచు ఉగ్రావతారాన్ని దాల్చేవారు. అట్టి సమయాలలో బాబాని సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యం చాలేది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టేవారు. మరొకప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేవారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపమోలే కనిపించేవారు. బయటికి కోపంతో నూగిపోవచ్చు కళ్ళెర చేసినప్పటికీ వారి హృదయం మాత్రం మాతృహృదయం వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసి, నేనెప్పుడు ఎవరిపైనా కోపించియరుగను, తల్లి తన బిడ్డలనెక్కడైనా తరిమివేయునా, సముద్రము తనను చేరు నదులు నెన్నడైనా తిరగగుట్టునా, నేను మిమ్ములను ఎందుకు నిరాదరించదను, నేనెప్పుడూ మీ యోగక్షేమములనే ఆపేక్షించదను, నేను మీ సేవకుడును, నేనెప్పుడూ మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను, నేనెన్నడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అనేవారు. హాజీ సిద్దిక్ పాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది కేవలం వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. హాజీ సిద్దిక్ పాల్కే కథ ఇందుకు ఉదాహరణ. సిద్దిక్ పాల్కేయను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట సిరిడీ చేరాడు. అతడు చావడికి ఉత్తర భాగాన బస చేశాడు. 9 నెలలు సిరిడీలో ఉన్నను బాబా వానిని మసీదులో పాదాలు పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చునుచుండెను. పాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు. ఏమి చెయ్యుటకు అతనికి తోచలేదు. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్లిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకు వెళ్లిన అతని మనోరథము సిద్ధించనని కొందరు భక్తులు ఆయనకు సలహాలిచ్చారు. అటులేయని తన తరపున బాబాతో మాట్లాడమని పాల్కే శ్యామాని వేడుకున్నాడు. శ్యామ కూడా అందుకు సమ్మతించాడు.